తర్వాత దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటున్నాం ప్రభువా. ప్రత్యేకంగా ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం ఈ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఈ దినము మాకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను ఉంచమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతినంత బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మునుపు ఒక ప్రార్థన విన్నపాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. ఆల్రెడీ నేను కొంతమందికి చెప్పాను, గ్రూప్స్లో కూడా పోస్ట్ చేశాను, బహుశా మీరు కూడా ప్రార్థన చేస్తుండవచ్చు. అదేంటంటే, అస్సాం రాష్ట్రంలో గోలాఘట్ అనేటువంటి ప్రాంతంలో మరి ఒక సేవకుణ్ణి అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం సువార్త ప్రకటిస్తున్నాడు అన్న నెపంతో. అయితే ఈ మధ్య కాలంలో అస్సాం రాష్ట్రం తీసుకొని వచ్చినటువంటి కొత్త చట్టం ఏంటి అనంటే, ఈ కొత్త చట్టం ప్రకారం నీకు స్వస్థత కలుగుతుంది, ఏం కాదు ధైర్యంగా ఉండండి, ప్రభువు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అనేటువంటి మాటలను ఉపయోగించకూడదు. ఆ మాటలను ఉపయోగించి సువార్త ప్రకటించకూడదు. ఆ మాటలను ఉపయోగించి అనారోగ్యగ్రస్తుల కొరకు, బలహీనంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయకూడదు. అలా ప్రార్థన చేస్తే అది బ్లాక్ మ్యాజిక్ కిందకు వస్తుంది. మనుషులను మభ్యపెట్టి మతం మారుస్తున్నారన్న నెపంతో వాళ్ళని అరెస్ట్ చేస్తూ సంవత్సరం రోజులు జైలు శిక్ష, తర్వాత 1,00,000 రూపాయల దాకా ఫైన్ అనేటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఈ సేవకుడు కూడా, ఈయన పేరు ఫ్రాంజల్ బుయాన్, గొల్లగట్ ప్రాంతాల పాప యవనస్తుడు. మరి ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇంకా బెయిల్ అతనికి ఇవ్వలేదు. అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది. అక్కడ మన ఆంధ్రప్రదేశ్లో సంగతి వేరు. ఒకరికి, ఒక సేవకుడికి ఏదైనా కష్టం వస్తే ఒక 10 మంది వస్తారు, వెనకాల నిలబడతారు, సహాయం అందిస్తారు. కానీ ఇక్కడ అలా లేదు, ఎందుకంటే ఇక్కడ మెజారిటీ లేదు. వాళ్ళ మీద కేసు పెట్టిన వాళ్ళు కూడా స్థానిక ఆర్ఎస్ఎస్ వాళ్ళు. సో ఇప్పుడు వీరింటికి వెళ్ళి ఎవరైనా సపోర్ట్గా నిలబడాలన్నా కానీ అందరు కూడా భయపడతారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనం చేయగలిగింది కేవలం ప్రార్థన మాత్రమే. కాబట్టి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని, ప్రాంజాల్ బుయాన్ అనేటువంటి సేవకుడు అరెస్ట్ చేయబడ్డాడు, ఆయనకి బెయిల్ లభించలాగున, ఆయన క్షేమంగా తిరిగి గృహానికి చేరుకునేలాగున ప్రార్థించండి. దీని వలన చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిచర చేస్తున్నటువంటి మిగిలిన కొద్ది మంది సేవకులు కూడా భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు ఒకళ్ళు మేము కూడా అరెస్ట్ అయితే మాకెవరు సపోర్ట్, మాకు వెనకాల నిలబడేది ఎవరు అని. సో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి సేవకుల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ కొత్త చట్టం మరి అనుమతించబడుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవకునికి విడుదల కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ మధ్య కాలంలో నాకు కూడా ఒక బెదిరింపు అనేటువంటిది ప్రారంభమైంది. మాకు జోర్హాట్ టౌన్లోనే అతను నాకు అప్పుడప్పుడు వార్నింగ్స్ ఇస్తున్నాడు, నేరుగా డైరెక్ట్గానే ఇస్తున్నాడు. నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి మాకు తెలుసు, నీ ఉద్దేశం ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారో కూడా నాకు తెలుసు. నేను యాక్చువల్గా బయట ఎవరైనా అడిగితే నేను ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తుంటాను, మేము జస్ట్ పూర్ పీపుల్ కోసం అని చెప్పి చెప్తూ ఉంటాను నేను. కానీ మొత్తానికి ఈ వ్యక్తి మొత్తం కనిపెట్టినట్టున్నాడు, వచ్చి నాతో చాలాసార్లు అన్నాడు నేరుగానే. అంతమాత్రమే కాదు, నా గురించి మిగిలిన చాలా మందికి కూడా, మా తరగతిలో అంటే నేను లా కాలేజీలో లా చదువుతున్నాను, చాలామంది చెప్పాడు అతనితో మీరు మాట్లాడద్దు, అజయ్తో మీరు మాట్లాడద్దు, అజయ్తో మీరు మాట్లాడితే ప్రమాదం, మీరు అనుకున్నంత మంచి వ్యక్తి కాదు అతను, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఇక్కడికి ఎందుకు వచ్చారనుకుంటున్నారు, వాళ్ళ ఉద్దేశం వేరు, వాళ్ళ ప్రణాళిక వేరు, వాళ్ళ ఐడియాలజీ వేరు, వాళ్ళతో మీరు ఒక్కో మాట్లాడితే మిమ్మల్ని మార్చేస్తారు, వాళ్ళతో మాట్లాడదని చెప్తా ఉన్నారు. నాకు స్ట్రైక్ట్గా వచ్చి, ఇంకొకసారి నువ్వు అస్సాంలో కనిపించావంటే, నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఒప్పుకోం, జాగ్రత్త, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నా సంగతి నీకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. అట్లా 3-4 సార్లు వార్నింగ్ ఇచ్చాడు, నేను పెద్దగా పట్టించుకోలేదు, సీరియస్గా తీసుకోలేదు. అయితే మధ్యకాలంలో ఒకరోజు నేరుగా నన్ను బయటికి తీసుకొని వచ్చి క్లాస్లో నుంచి నా నడుం దగ్గర పిస్టల్ పెట్టాడు, గన్ పెట్టి వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు కానీ ఇంకా ఎక్కడే ఉన్నావు అంటే నేను గన్తో కాల్ చేస్తాను, నేను ఇదేంటి డూప్లికేట్ గన్ అనుకుంటున్నావేమో, ఇది ఒరిజినల్ గన్ను, నేను ఒక పెద్ద సోదాని, నానకల పెద్ద బ్యాచ్ ఉంది. సో కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ కానీ ఉన్నావంటే ఒప్పుకోను అని అన్నాడు. అప్పటికి నేను అంటే చిన్నప్పటి నుంచి మనం పోలీస్ కుటుంబంలో పుట్టి పెరిగా, మన తాత దగ్గర మామ దగ్గర గన్నులు మనం చూసాం కాబట్టి నేను పెద్దగా భయపడలేదు. కానీ నేను అతనికి ఓపెన్ చెప్పాను, సరే మిల్లి నేను ఎందుకు వచ్చానంటున్నావు నీకు తెలుసు, ఎస్ నువ్వు అనుకుంటున్నట్లుగా నేను మిషనరీనే, కానీ ఇక్కడికి నేను మతం మార్చడానికి కాదు, దేవుని ప్రేమను ప్రకటించడానికి వచ్చాను. ఒకవేళ నీకు నేను శత్రువునేమో, కానీ నాకు నువ్వు మాత్రం శత్రువు కాదు, నువ్వు నన్ను చంపాలని కోరుకుంటున్నావేమో, కానీ స్టిల్ ఐ లవ్ యూ, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నా, ప్రేమిస్తూనే ఉంటా, నీ మీద నాకు ఎలాంటి ద్వేషం కూడా లేదు, కోపం కూడా లేదు. సో నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయి, భయపడి నువ్వు చెప్పావని చెప్పి నేను మాత్రం వెనక్కలను. ఒకవేళ భయపడేవాడిని అయితే ఇంత దూరం వచ్చేవాడిని కాదు, నేను ఇంత దూరం వచ్చానంటే వాటన్నిటికీ సిద్ధపడే నేను వచ్చాను. సో ఇలాంటి బెదిరింపులకు నేను అయితే భయపడను, నేనైతే వెళ్ళను, ఏడే ఉంటాను, నేను మీ ప్రజల్ని ప్రేమిస్తూనే ఉంటాను, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్ అని చెప్పన్నాను. మనోడికి నా జవాబు అర్థం కాలేదు, ఎందుకంటే తను నేను భయపడతాననుకుని బతిమలాడతాను ఇట్లా ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ నేను దానికి భిన్నంగా మాట్లాడే లోపలికి అతనికి అర్థం కాక వెళ్ళిపోయాడు. సరే వెళ్ళిపోయాడు అనుకున్నాను నేను. మళ్ళీ ఇంకొక 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నేను బయట మాట్లాడుతున్నాను కాలేజీ బయట, తన కారు నేరుగా స్పీడ్గా నా దగ్గర తీసుకొచ్చి సడన్గా బ్రేక్ వేసి గుద్దేస్తా జాగ్రత్త అని అన్నాడు. అప్పుడు కూడా అలాగే చెప్పాను, ఓకే గుద్దే మిలి, నీకు గుద్దాలనిపిస్తే గుద్దేసే, నేనేం దానికి భయపడను అడ్డుపడను, తర్వాత నువ్వే చేశావు కూడా నేను ఎవరికి చెప్పను, నీకు అంతగా నా మీద కోపం ద్వేషం ఉంటే ఓకే డూ ఇట్ అని చెప్పన్నాను. సో నా రెస్పాన్స్ మనోడికి అర్థం కావడం లేదు, నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తానో లేకపోతే గొడవ పెట్టుకుంటానో ఎదురు తిరుగుతానని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడేమో, మాట మాట్లాడేటప్పుడు గొడవ పెట్టుకోవచ్చని, బట్ నేను డూ ఇట్ అని చెప్తా ఉన్నాను. సో మనోడికి ఇంకా అర్థం కాక వెళ్ళి క్లాస్ చెప్తున్నారు, మీరు అజయ్తో మాట్లాడదు అజయ్తో మాట్లాడు, కానీ వాళ్ళు వ్యతిరేకమయ్యారు, అతను ఆ వ్యక్తికి వ్యతిరేకమయ్యారు. అజయ్జీ మంచోడు మాకు తెలుసు, తనేంటో మాకు తెలుసు, నువ్వేంటో కూడా మాకు తెలుసు, మేము అజయ్జీతో మాట్లాడతాం అని చెప్పి వాళ్ళే నా దగ్గరకు చెప్పారు. అజయ్ ఇట్లా క్లాస్లో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ వ్యక్తిని గురించి అలా చెప్తా ఉన్నాడు, 3 వ్యక్తులు నిన్ను టార్గెట్ చేస్తూ ఉన్నారు, యూ బీ కేర్ఫుల్ అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అసలు అతని పేరు అమృత్ మిలి, అతని పేరు అమృత్ మిలి, క్లాస్లో అందరూ చెప్తున్నారు తన పెద్ద సోదర రౌడీ అని చెప్పాను. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, అమృత్ మిలి యొక్క రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను ప్రభుని అడుగుతున్నాను, ప్రభా ఆ వ్యక్తినే నీ కొరకు వీలైతే నేను సంపాదించుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభా అనని. నేనైతే భయపడడం లేదు, బట్ ఈ ప్రార్థన విన్నపాన్ని మీకు కూడా తెలియచేస్తే ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తారు కదా అని ఒక ఆశ కలిగింది. అందుకోసమే ఈ ప్రార్థన విన్నపాన్ని మీతో పంచుకున్నాను. కాబట్టి అమృత్ మిలి యొక్క రక్షణ కొరకు, అదే రీతిగా దాకా నేను చెప్పిన సేవకుని కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట నేను తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను అపోస్తలైన పౌలు ఫిలోమోనుకు వ్రాసిన పత్రికను మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను. అపోస్తలైన పౌలు ఫిలోమోనుకు వ్రాసినటువంటి పత్రికలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో పౌలు అనేకమైన పత్రికలు రాశాడు, దగ్గర దగ్గరగా 13 పత్రికలు రాశారు. కొంతమంది పండితులు 13+1 అని అంటుంటారు. ఎందుకు 13+1 అని అంటే, బహుశా హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా పౌలు రాసి ఉండవచ్చేమో, సో అనేటువంటిది ఒక నమ్మకం మాత్రమే, కానీ ఖచ్చితత్వం లేదు. బహుశా హెబ్రీయులకు రాసిన పత్రిక వేరే వాళ్ళు కూడా రాసి ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక్క విషయంలోనే ఖచ్చితత్వం లేదు కాబట్టి 13 పత్రికలు ఖచ్చితత్వం కాబట్టి, సో 13 పత్రికలు పౌలు రాశాడు +1 అని చెప్పి బైబిల్ పండితులు అంటుంటారు. బహుశా హెబ్రీయులకు రాసిన పత్రిక కూడా ఉండొచ్చేమో అని. సో ఈ పత్రికలు కూడా పౌలు చెర బయట ఉన్నప్పుడు కొన్ని పత్రికలు రాశాడు, చెరలో ఉన్నప్పుడు కొన్ని పత్రికలు రాశాడు. ఈ పత్రికల్లో ఆయన ప్రత్యేకంగా సంఘాలకి రాశాడు, ఈవెన్ వ్యక్తిగతంగా కూడా రాశాడు. సంఘాలకి గుంపుగా రాశాడు, వ్యక్తిగతంగా కొంతమంది వ్యక్తులకు లైక్ తిమోతి, తీతికు, తర్వాత ఇప్పుడు ఫిలోమోనుకు, ఇలా వీటిని పర్సనల్ లెటర్స్ అని కూడా అంటూ ఉంటారు. పర్సనల్ లెటర్స్ కూడా రాయడం జరిగింది. సో ఈ పర్సనల్ లెటర్స్లో 4 ప్రిజన్ ఎపిస్టల్స్ ఉన్నాయి. ఓకేనా, వీటిల్లోనే ప్రిజన్ ఎపిస్టల్స్ కూడా ఉన్నాయి. ప్రిజన్ ఎపిస్టల్స్ అంటే 4 పత్రికల్ని ప్రత్యేకంగా ప్రిజన్ ఎపిస్టల్స్, చెరపత్రికలు అని అంటారు. ఈ చరపత్రికలు ఏవేవి అంటే కొలసీ సంఘానికి రాసిన పత్రిక, ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక, ఫిలోమోనుకు రాసిన పత్రిక, తర్వాత ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, ఫిలోమోన్, ఈ నాలుగు పత్రికల్ని చరపత్రికలు అంటారు. ఎందుకు ఈ నాలుగు పత్రికల్ని చరపత్రికలు అని అంటారంటే, ఈ నాలుగు పత్రికల్ని ప్రత్యేకంగా రోమా చెరసాలలో ఖైదీగా బంధించబడినప్పుడు, మొదటిసారి రోమా చెరసాలలో ఖైదీగా బంధించబడినప్పుడు పౌలు ఈ పత్రికలు రాయడం జరిగింది. వాస్తవానికి తిమోతి పత్రికలు, తీతు పత్రిక కూడా చెరసాల నుండి రాశాడు, కానీ వాటిని చరపత్రికల లిస్టులో వేయకుండా ఆ పత్రికల్ని పాస్టల్ ఎపిస్టల్స్, ప్రత్యేకంగా సేవకులకు అవసరం ఉన్నటువంటి పత్రికల జాబితాలో దాన్ని చేర్చడం, వాటిని చేర్చడం జరిగింది. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక సేవకుడు ఎలా ఉండాలి, సేవకునికి ఉండవలసిన అర్హతలు ఏంటి, గుణాలేంటి, లక్షణాలు ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ పత్రికల్లో పౌలు వివరించాడు. కాబట్టి వాటిని పాస్టల్ ఎపిస్టల్స్ అని అంటారు. ఈ నాలుగుటిని మాత్రం, ఎఫెసి, ఫిలిప్పి, కొలసి, ఫిలోమన్ను మాత్రం, వీటిని మాత్రం చరపత్రికలు, ప్రిజన్ ఎపిస్టల్స్ అని అంటారు. సో ఈ ప్రిజన్ ఎపిస్టల్స్లో ప్రత్యేకంగా ఫిలోమోను పత్రిక, కొలసి పత్రిక, ఈ రెండు కూడా ఒకే సమయంలో ఒకేసారి రాసి ఒకే వ్యక్తుల ద్వారా పంపించడం జరిగింది. కారణం ఏంటంటే, ఈ కొలసి సంఘంలో ఉండేటువంటి సంఘమే ఫిలోమోను ఇంట కూడుకుంటున్నటువంటి సంఘము అని చరిత్రకారులు చెప్తా ఉన్నారు. సో కొలసి సంఘములో ఉన్నటువంటి సంఘమే ఫిలోమోను ఇంటిలో కూడుకున్నటువంటి సంఘం. ఫిలోమోను దగ్గర అనేక మంది దాసులు ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా అతడు ఒక యజమానుడు, ధనవంతుడై ఉంటాడు. సో అతడు యజమానుడు, ధనవంతుడైతే అతని ఖచ్చితంగా ఒక పెద్ద ఇల్లే ఉంటుంది. కాబట్టి ఆ పెద్ద ఇంటిలో సంఘముగా కూడుకొని వారు ప్రభుని ఆరాధన చేస్తూ ఉన్నారు. అయితే పౌలు ఈ పత్రికను చెరసాల నుంచి రాస్తూ సంఘానికి ఒక వ్యక్తి పర్సనల్గా ఒక లెటర్ రాశాడు, సంఘానికి ఒక పత్రిక రాశాడు, ఆ పత్రికతో పాటు ఫిలోమోనికి ఒక పర్సనల్ లెటర్ రాశాడు. ఫిలోమోనికి ఒక పర్సనల్ లెటర్ రాశాడు. ఫిలోమోనికి పర్సనల్గా లెటర్ రాయడం గల కారణం ఏంటి? ఫిలోమోను ఆ సంఘ కాపరి కాదండి, సంఘానికి కాపరి కాదు, కానీ అతని ఇంట సంఘము కూడుకొనుచున్నది, అతని ఇంట సంఘము కూడుకొనుచున్నది. సో అందుకోసమే ఫిలోమోను కి వ్యక్తిగతంగా ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. దానికి గల కారణం ఒనేసిము. ఇంతకీ ఒనేసిము ఎవరు? ఈ ఒనేసిము ఎవరంటే, ఒకప్పుడు బానిస, ఒకప్పుడు దాసుడు. ఎవరి దగ్గర? ఇదిగో ఈ ఫిలోమోను దగ్గర. ఫిలోమోను ఇంట ఇతడు దాసుడుగా పనివాడుగా ఉన్నాడు. కాలక్రమంలో ఈ ఒనేసిము యజమానుడి దగ్గర దొంగతనం చేసి దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు. వాస్తవానికి ఆ రోజుల్లో యజమానులకు, దాసులను కలిగినటువంటి యజమానులకు ఎలాంటి హక్కులు ఉండేవంటే, ఒకవేళ ఈ వ్యక్తి దొంగతనం చేసి పారిపోయాడు కదా, ఈ వ్యక్తి దొరికాడు అనుకుందాం, దొరికితే పట్టుకున్నప్పుడు ఈ వ్యక్తిని చచ్చేంత వరకు కొరడాలతో కొట్టినా కానీ అతన్ని ఏ చట్టం కూడా ఆపలేదు, ప్రశ్నించలేదు. నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఎందుకు అతను ఇలా చంపుతున్నావు, ఆయన ఒక మనిషి కదా అని మాట్లాడేటువంటి చట్టులు, ఆ చట్టాలు కానీ హక్కులు కానీ బానిసల పక్షాన లేవు. హక్కులు చట్టాలన్నీ కూడా యజమానుల పక్షంగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేసినా, ఈవెన్ అతను నాకు అవసరం లేదు, నేను అతను చంపేస్తాను అన్నా కానీ హీ కెన్ డూ ఇట్, అతను చంపేయచ్చు. ఆ రోజుల్లో బానిస బ్రతుకులు అనేటువంటివి అత్యంత దారుణంగా ఉండేవి, అత్యంత దారుణంగా ఉండేవి. ఆ తర్వాత ఈవెన్ ఈ వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్ అని కూడా అమెరికాలో బానిసత్వాన్ని మరి ప్రోత్సహిస్తూ ఎంతో ఇదిగా జరిగించారు. సో ఆ సమయంలోనే అబ్రహం లింకన్ గారు దానికోసం ఫైట్ చేసి నల్ల వ్యక్తులకి బానిసత్వం ఉండకూడదు, వాళ్ళు కూడా బయటకు రావాలి, జనసీమన సమంతులకు వాళ్ళు కలవాలి అని చెప్పి ప్రయత్నం చేసినందుకు అతను చంపబడ్డాడు, అబ్రహం లింకన్ గారు. మన భారతదేశంలో కులతత్వం పేరు మీద మనుషులను చాలా చిన్న చూపు చూసి వాళ్ళని ఒక అనగారిన ప్రజలు అని చెప్పి, అంటరాని వాళ్ళని చెప్పి వాళ్ళను కూడా ఒక హై కాస్ట్ వాళ్ళు అణచివేయడం జరిగింది. అయితే ఈ విషయంలో మిషనరీస్ ఎంతగానో ఫైట్ చేశారు, మిషనరీస్ ఎంతగానో ఫైట్ చేసి వీళ్ళను బయటకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేశారు. నిజంగా మిషనరీస్ కానీ వచ్చి ఎడ్యుకేషన్ మనకు అందించకపోయి ఉంటే, మనకు చదువును చెప్పకుండా ఉని ఉంటే, మనకు ఆంగ్ల పాఠాలు నేర్పించకుండా ఉని ఉంటే, మనకు నేర్పించి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉండుంటే ఈరోజుకి మన పరిస్థితి అలాగే ఉండేదేమో. సో వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి అనేకమైనటువంటి చట్టాలు ఆ తర్వాత కాలక్రమంలో ఎవరైతే బానిసలుగా పిలువబడ్డారో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడ్డాయి. సో దాన్ని బట్టి మనం చదువుకోగలుగుతున్నాం, ఉద్యోగాలు చేయగలుగుతున్నాం, మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతున్నాం, మనం ఆస్తి హక్కును కూడా మనం కలిగి ఉన్నాం. సో దీని వెనకాల ఈవెన్ మన రాజ్యాంగం కూడా మనకి ఎంతగానో సపోర్ట్గా నిలబడింది. అయితే మన రాజ్యాంగం కూడా మన చేతికి నేరుగా రాలేదండి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు, కానీ దాన్ని కంపైల్ చేశాడు. అంటే అనేకమైనటువంటి దేశాల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని చట్టాలను తీసుకొని ఇక్కడ ఈ దేశంలో ఈ చట్టాలు బాగున్నాయి, వీటన్నిటిని కంపైల్ చేసి వాటిని మనకు తీసుకొని వచ్చాడు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరికి కూడా సమానంగా ఆస్తి హక్కు అనేది రావడం బట్టి ఈరోజు మనం ఈ స్థితిలోకి మనం రాగలిగాం. అఫ్కోర్స్ ఈరోజు ఆస్తి హక్కు ఫండమెంటల్ రైట్స్లో లేదు, బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో జ్ఞాపకం చేసుకోండి, ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే బానిస బ్రతుకులు అనేటువంటివి అత్యంత దారుణంగా ఉండేవి. ఈ ఒనేసిము ఈ ఫిలోమోని ఇంట ఒక బానిసగా ఉంటూ అక్కడి నుంచి దొంగతనం చేసి పారిపోయాడు. మళ్ళీ ఎలా దొరికిపోయాడో మనకు తెలియదు, కానీ మొత్తానికి పౌలు ఎక్కడైతే రోమా చెరసాల్లో ఖైదీగా బంధించబడి ఉన్నాడో ఆ ప్రాంతానికే తీసుకొని ఆ ప్రాంతంలో ఆ చెరసాలలోనే బంధించబడ్డాడు. నేను అంటాను, ఇట్ ఇస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ఏంటి, ఆయన దొంగతనం చేయడం దేవుని ప్రణాళిక కాదండి. కానీ అతడు దొంగతనం చేసి పారిపోయిన తరువాత అతడు చేసిన తప్పే, కానీ ఆ తప్పును ప్రభు ఒక మంచి కోసం ఉపయోగించి అతన్ని తీసుకొని వచ్చి రోమా చెరసాలలో పౌలు ఎక్కడైతే ఖైదీగా ఉన్నాడో అక్కడే ఖైదీగా బంధించబడటానికి ప్రభు సహాయం చేశాడు. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే మీకు ఒక చిన్న మాట చెప్తాను. వాస్తవానికి చిన్నప్పటి నుంచి కూడా నాకు నార్త్ ఈస్ట్ అంటే చాలా ఇష్టం. ఎందుకు నార్త్ ఈస్ట్ అంటే ఇష్టం అంటే ఇక్కడ పర్వతాలు, మంచు పర్వతాలు, యాక్చువల్గా నాకు ఇవంటే చాలా ఇష్టం అనమాట. ఆ నేచర్ని చాలా ఆస్వాదిస్తాను నేను. సో కాబట్టి నేను బైబుల్ కాలేజ్ చదివేటువంటి సమయంలో నేను బీటీహెచ్ బ్యాచులర్ ఇన్ థియాలజీ నేను చెన్నై నగరంలో చేశాను. అప్పటి నుంచి నాకు ఆశ ఉండేది ఉన్నతమైన చదువులకు వెళ్ళాలి, బ్యాచులర్ ఇన్ డివినిటీ నాకు నార్త్ ఈస్ట్లో చేయడానికి ఏదైనా అవకాశం వస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉన్నాను. అప్పటికి నాకు హెల్త్ కండిషన్ బాగాలేదు, ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్ అసలే బాగాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనుకోకుండా దారిలో అనుకోకుండా ఒక కేరళీయుడు పరిచయం అయ్యాడు. నా సాక్ష్యం విన్నాడు, చాలా సంతోషపడ్డాడు. బ్రదర్, నేను నీకు సపోర్ట్ చేయనా అని అన్నాడు. సార్, చేయండి సార్ అన్నాను. అయితే నువ్వు నెక్స్ట్ బీడీ చదువు, నువ్వు బీటీఎస్తో ఆపద్దు. నా మనసులో యాక్చువల్గా ఆశ ఉంది బీడీ చదవాలని అని అన్నాడు. నువ్వు బీడీ చదువుతాముడు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. సార్ మీరు చేస్తా అంటే ఖచ్చితంగా చదువుతాను సార్, మా ఇంట్లో నాకు సపోర్ట్ ఇవ్వలేరు, అక్కడ ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదు అన్నాను. అయితే నేను చెప్పిన కాలేజ్కి నువ్వు వెళ్ళాలి అన్నాడు. అది చెప్పండి సార్, ఎక్కడికైనా సరే వెళ్తాను, నేను చదువుకుంటాను అన్నాను. ఏం లేదు తమ్ముడు, నార్త్ ఈస్ట్లో డెహ్రాడూన్ ఉంది, డెహ్రాడూన్ హిమాలయ పర్వతాలు జస్ట్ 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అక్కడ మా బైబుల్ కాలేజ్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్తానంటే ఏ టు జెడ్ నేనే స్పాన్సర్ చేస్తాను, రాను పని టికెట్ ఛార్జ్ పెట్టుకుంటే చాలు అన్నాడు. నేనైతే ఇంకా ఎగిరి గంతేసి ప్రభా, ఇది నీ చిత్తమే ప్రభా, అసలు నువ్వే నాకు ద్వారం తెరిచావు ప్రభా అని చెప్పి నిజంగా అప్పుడు నేను 3rd ఇయర్లో ఉన్నాను. 4th ఇయర్ తర్వాత నేను వెళ్ళాలి కాదు, సంవత్సరం రోజులు కలాలి కన్నాను. డెహ్రాడూన్కి ఎట్లా వెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం, ఏ టైంలో ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నాను, ఇంట్లో వాళ్ళకి ప్రిపేర్ చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే నేను హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి అంత దూరం పంపించడానికి. సో ఈ విధంగా నేను సిద్ధపడతా ఉన్నాను. ఆల్మోస్ట్ ఆ రోజు వచ్చింది నేను చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం కూర్చొని ఉన్నాను. అంతా ప్యాకప్ చేసుకుని ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇష్టం లేకపోయినా కానీ నేను రెడీ వచ్చి కూర్చున్నాను, కలలుగంటున్నాను డెహ్రాడూన్కి వెళ్ళాలని. ఆల్ ఆఫీస్ దాడనిక ట్రైన్ అరగంటలో వస్తుందనగా కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది, నువ్వు నీ సెక్యులర్ స్టడీస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని రావాలి అని అన్నారు. అన్నీ తీసుకురావాలి. యాక్చువల్గా నేను నా బీటీహెచ్లో ఉన్నప్పుడు మా బైబుల్ కాలేజ్ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిఫ్ట్ చేస్తున్న క్రమంలో వాళ్ళు మా 10th క్లాస్ సర్టిఫికేట్స్ పోగొట్టారు. నేను అదే మాట చెప్పాను, అయ్యా 10th క్లాస్ సర్టిఫికేట్ నా దగ్గర ఒరిజినల్ లేదు, జెరాక్స్ కాపీలు ఉన్నాయని. దెన్ యు ఆర్ నాట్ అలౌడ్ అని అన్నారు. నిక్కార్థం అంటే ఇంకా అరగంటలో ట్రైన్ వస్తుంది, మొత్తం బ్యాగ్ సర్దుకొని కూర్చోను స్టేషన్లో, ఎగ్మోర్ స్టేషన్లో. ఏం చేయాలి ఇప్పుడు, నాకేం అర్థం కాలేదు. చాలా దిగులు పడిపోయాను. ఎగ్మోర్ స్టేషన్లో కూర్చున్నాను, ఏడుస్తూ ఉన్నాను, ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను. ఇంటి దగ్గర స్తుతి కొడుకు పెట్టాను, 10 మంది కానుకిచ్చారు, అందరు కూడా వెళ్ళి బాగా చదువుకొని చెప్పి పంపించారు. ఇప్పుడు నాకు వెనక్కి వెళ్ళడానికి కూడా నాకు నామోషిగా సిగ్గుగా ఉంది, ముందుకు వెళ్ళలేను, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో కూర్చొని ఏడుస్తున్నాను, నా కళ్ళ ముందే ట్రైన్ వచ్చేసింది, వెళ్ళిపోయింది. నాకు చాలా దిగులతో కూర్చున్నాను. అనుకోకుండా ఆ సమయంలో గుంటూరు నుంచి నా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అజయ్ ఎక్కడున్నావు, ఇట్లా ఎగ్మోర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను, ఏమైంది ఇది ఇలా జరిగింది. సో అప్పుడు మనోడు ఇక్కడ గుంటూరు బేతెల్ బైబుల్ కాలేజీలో మనోడు బీటెచ్ బీడి జాయిన్ అయిపోయినాడు. అది కూడా శరంపూర్ కాలేజీ. అజయ్ ఒక్క నిమిషం నేను ప్రిన్సిపల్తో మాట్లాడతానని చెప్పి ప్రిన్సిపల్తో మాట్లాడితే, అజయ్ ఇక్కడికి వచ్చేమను టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, ఆల్రెడీ తను బీటీహెచ్ చేశాడు కదా, ఆ సర్టిఫికేట్ మీద అతను జాయిన్ చేసుకుంటానన్నాడు. సో ఇప్పుడు నాకు వేరే ఆప్షన్లు ఏం లేదు, ఇంట్లో చెప్పడం కూడా నాకు నామోషి. సో నేను తప్పని పరిస్థితుల్లో ఏడ్చుకుంటానే గుంటూరుకి వెళ్ళాను. అలా ఏడ్చుకుంటానే 6 నెలలు గడిపేశాను. ఎందుకంటే సంవత్సరం రోజులు డెహ్రాడూన్ కోసం కలలుగన్నాను కదా. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా జరిగినందుకు నేను చాలా ఏడ్చాను 6 నెలలు. ఎందుకు ప్రభా, ఎందుకు ఇలా చేసావు? నువ్వే కదా నేను అడిగానా, నీకైనా ఆ వ్యక్తిని పంపించాను, నీకైనా నాకు స్పాన్సర్ అన్నావు, నీకైనా నన్ను అక్కడికి వెళ్ళమన్నావు, ఇవన్నీ నువ్వు చెప్తేనే కదా నేను సిద్ధపడ్డాను. మరి లాస్ట్ మినిట్లో ఎందుకు ఇలా చేంజెస్ జరిగాయి, ఎందుకు ఇలా జరిగాయి ప్రభా అని చెప్పి నేను చాలా బాధపడ్డాను, చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నిజం చెప్పాలంటే కారణాలు ప్రార్థన చేయడం కూడా మానేశాను, దేవుని మీద కోపంతో, దేవుని మీద కోపంతో ప్రార్థన చేయడం ఆపేశాను నేను. సో క్రీస్తునందుపురం దేమిటారా, అయితే దేవుడు ఎందుకు అక్కడ వెళ్ళడానికి ఆపేశాడు? దేవుడు ఎందుకు నాకు ఇష్టం లేకపోయినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదవడానికి ఇక్కడ అనుమతించాడు, ఇక్కడికి ఎందుకు తీసుకొని ఇచ్చాడు? అప్పుడు నాకు అర్థం కాల. చాలా సందర్భాల్లో కొన్ని సమయాల్లో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడే ఆపేస్తాడు, మనకి ఇష్టం లేకపోయినా వేరే చోటికి పంపిస్తాడు. ఎందుకో మనకు అర్థం కాదు ప్రస్తుతం, కానీ తర్వాత మనకు అర్థమవుతుంది. ఈవెన్ మీరు గమనించండి, అపొస్తల కార్యాలు ధ్యానం చేసేటప్పుడు మనం ఇదే మాట మాట్లాడుకున్నాం. పౌలు 2వ మిషనరీ ప్రయాణానికి వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే అతన్ని ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకట్ట వేశాడు, అతను మాట్లాడనీయకుండా పరిశుద్ధాత్ముడే ఆపేశాడు. వై క్వశ్చన్? ఎందుకు? ఎన్నుకున్నది ఆయనే, వెళ్ళమన్నది ఆయనే, ప్రకటించమన్నది ఆయనే, కానీ ఇప్పుడు అడ్డుకుంటున్నది ఆయనే, వెళ్ళొద్దని చెప్పింది ఆయనే, ఆగిపో అని చెప్పింది ఆయనే. ఇదేంటిది? ఆ రాత్రికాల సమయంలో దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏమని? ఇదిగో మాసిదోనియా దేశస్తుడు ఒకడు బ్రతిమలాడుచున్నాడు, అతనికి వెళ్ళి సహాయం చెయ్యండి అని. అప్పుడు అర్థం చేసుకొని ఓకే దిస్ ఈస్ గాడ్స్ విల్, ఇది దేవుని చిత్తం అని అనుకొని ప్రయాణమై మరుసటి రోజు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ సువార్తను ప్రకటించాడు. సో దేవుడే ఆపాడు, అడ్డుకట్ట వేశాడు. ఎందుకంటే దేవునికి మరొక ప్రణాళిక ఉంది, ఈ ప్రణాళిక ప్రకారం ఇటు పంపించాలనుకున్నాడు. కానీ గమనించండి, ఆసియా ఖండంలో పౌలు పరిచయం చేసినప్పుడు అతనికి బెదిరింపులు ఉన్నాయి, కానీ అతన్ని కొట్టినోళ్ళు లేరు. కానీ దేవుని చిత్తమని అర్థం చేసుకుని దేవుని చిత్తాన్ని ఎరిగి మాసిదోనియ ప్రాంతానికి వెళ్తే ఫిలిప్పి ప్రాంతంలో ఎఫెసి ప్రాంతంలో పిచ్చ కొడులు కొట్టారు పౌలుని, కొట్టి తీసుకెళ్లి జైల్లో పడేశారు, కొట్టి తీసుకెళ్లి జైల్లో పడేశారు, కాళ్ళకు చేతులకు బొండలు వేసేశారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది సహజంగా? ఏంటిది, నిజంగా నేను దేవుని చిత్త ప్రకారం వచ్చానా, వాళ్ళు తొందరపడి వచ్చానేమో, నిజంగా దేవుని చిత్తం కాదేమో. అక్కడ ఉన్నప్పుడు స్వార్థ చాలా చక్కగా జరిగింది, ఏడకొస్తేంది కొట్లాట్లు దెబ్బలు, తొందరపడి వచ్చేసానేమో అని అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా పైటలు కూడా అంటారు, బ్రదర్ అనవసరం తొందరపాటు కాదు, అటు ఎట్ పడితే అటు వెళ్ళిపోతాయి బ్రదర్, అటు బ్రదర్ ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాడు చేసుకోవచ్చు కదా బ్రదర్, కదండి. సో జ్ఞాపకం చేసుకోండి, దెబ్బలు తగిలితే కష్టాలు వస్తే సమస్యలు వస్తే దేవుని చిత్తం కాదేమో అనుకుంటారు. దేవుని చిత్తంలో ఉంటే కష్టాలు రావనా, దేవుని చిత్తంలో ఉంటే సమస్యలు రావనా, దేవుని చిత్తంలో ఉంటే జబ్బులు రావనా? నో, అలా కాదు. పౌలు దేవుని చిత్త ప్రకారమే జీవించాడు, దేవుని చిత్త ప్రకారం పరిచయం చేశాడు. ఆయన పౌలకు ఒక జబ్బు అనుమతించాడు దేవుడు, అడిగినా కానీ తీసేయలేదు, నా కృప నీకు చాలుపో అని అన్నాడు. సో కృష్ణనందపురం దేవుడారా, కొన్ని సమయాల్లో దేవుడు ఆపుతాడు. నీకు ప్రమోషన్ రావాలని ఎంతో ప్రయత్నం చేసావు, కానీ కొన్ని సమయాల్లో దేవుడు ఆపుతాడు. పలాని ప్రాంతానికి ట్రాన్స్ఫర్ రావాలని చాలా ప్రయత్నం చేస్తున్నావు, కానీ కొన్ని సమయాల్లో దేవుడు ఆపుతాడు. నీకు ఇష్టం లేని ప్రాంతానికి పంపిస్తాడు, నీకు ఇష్టం లేని ప్రాంతానికి పంపిస్తాడు. ఎందుకంటే గాడ్ హ్యాస్ అనదర్ ప్లాన్ ఫర్ యూ, దేవునికి నీ పట్ల మరొక ప్లాన్ ఉంది. అది నీకు ఇప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఎప్పుడంటే ఆయన చిత్తానికి నువ్వు లోబడితే. నాకు బైబిల్ కాలేజీలో అంతకాలం నాకు అర్థం కాల, తర్వాత బయటకు వచ్చిన తర్వాత, ఇదిగో ఇప్పుడు నేను ఈ అస్సాం రాష్ట్రానికి వచ్చిన తర్వాత, నేను బైబిల్ కాలేజ్ ముగించిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల తర్వాత నేను అస్సాం రాష్ట్రానికి వచ్చాను, 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాకు బోధపడింది. వై గాడ్ హి డిడ్ నాట్ అలౌ మీ టు గో టు డెహ్రాడూన్ దట్ డే? ఎందుకనంటే ఈరోజు నేను ఎవరిని బట్టి ఈ ప్రాంతానికి వచ్చానో, ఈ ప్రాంతంలో మిస్సింగ్ అనే తెగకు సంబంధించినటువంటి ఈ సూరజ్ పేరు అనేటువంటి వ్యక్తి ఆ గుంటూరు బైబిల్ కాలేజ్ చదువుతున్నాడు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అతడు ఏ రూమ్లో అయితే ఉన్నాడో అదే రూమ్లో నన్ను వేశారు. సో ఆ టైంలో మా ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఏర్పడింది. ఆ టైంలో మేము ఇద్దరం కలిసి అక్కడక్కడ గుంటూరు వచ్చారు సరిసారి ప్రాంతాల్లో చిన్న చిన్న పరిచర్య చేస్తూ ఉండేవాళ్ళం. అది మమ్మల్ని ప్రోత్సహించింది. కేవలం అప్పుడు దాన్ని బట్టి అక్కడ విత్తనం పడింది, మిస్సింగ్ ట్రావెల్స్ గురించి ఆ విత్తనాన్ని బట్టి ఇదిగో ఈరోజు నేను ఇంత ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చి నేను ఇక్కడ స్థిరపడ్డాను. సో నన్ను ఈరోజు ఇక్కడికి తీసుకుని రావడానికి దేవుడు ఆ రోజు 10 సంవత్సరాల క్రితము అక్కడ పనిని ప్రారంభించాడు. మనకు అప్పుడేం తెలుసు, విత్తనం విత్తినప్పుడు మనకు తెలియదు, పంట కోసేటప్పుడు తెలుస్తుంది మనకి. 30 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రిని చేయాలనుకున్నాడు దేవుడు. 28 సంవత్సరాల వయసులో బయటికి తీసుకొని వస్తే పోలా, పోనీ 29 సంవత్సరాల వయసులో బయటికి తీసుకొని వస్తే పోలా, ఈ లోపల కనీసం హ్యాపీగా వాళ్ళ అమ్మ నాతో బతుకుండేవాడు కదా. 30 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రిని చేయాలనుకున్నప్పుడు 13 సంవత్సరాల్లో నుంచి ఇంటి బయట తీసుకొని వచ్చేసాడు. ఎంత కాలం తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు, కుటుంబానికి దూరం అయిపోయాడు, తనకు తెలియని భాష, తెలియని ప్రాంతం, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, చెరసాల బాయ్. ఎందుకంటే ఇదంతా కూడా ప్రిపరేషన్ టైం. కానీ మనం అనుకుంటున్నాం దేవుడు మనల్ని విడిచిపెట్టేసిన టైం అనుకుంటున్నాం, దేవుడు మనల్ని మర్చిపోయిన టైం అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్. భవిష్యత్తులో నీకు అప్పగించబోతున్న పని నిమిత్తము దేవుడు ఇప్పుడు నిన్ను ఇదిగో ఈ కష్టాలు గుండా, శ్రమలు గుండా, ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు నిన్ను ప్రిపేర్ చేస్తున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రైనింగ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్. ఇది ట్రైనింగ్, టెస్ట్ ఇది. సో క్రీస్తు ఆ విధముగా దేవుడు నన్ను డెహ్రాడూన్కి వెళ్ళనీయకుండా ఆపేసి గుంటూరు పంపించి అక్కడ ఒక రిలేషన్షిప్ని ఏర్పాటు చేసి మిస్సింగ్ ట్రావెల్స్తోనే అక్కడ భారం కలిగించి నాకు అసలు తెలీదు, తర్వాత మనం వెళ్ళిపోయాం చిల్డ్రన్స్ మీద ఆమెసేజ్ చేసుకుంటాను, ఆ తర్వాత దేవుడు ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఇక్కడికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు అర్థమవుతా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈ ఒనేసిము కూడా యజమాన్ దగ్గర నుంచి పారిపోయినప్పుడు, యజమాన్ దగ్గర నుంచి పారిపోయినప్పుడు అమ్మయ్యా బానిసత్తు నుంచి తప్పించుకున్నాను, బహుశా ఆ ఊరి పొరిమేరలు దాటేంత వరకు టెన్షన్గా ఎక్కడ దొరుకుతానేమో, దొరికితే నా పరిస్థితి ఏమవుతుందని చెప్పి టెన్షన్గా పారిపోయి బయటకు వచ్చి ఉంటాడు. మొత్తానికి ఆ ఊరు ఒక్కసారి దాటిన తరువాత, ఆ ఊరు పొలిమేరలు దాటిన తర్వాత ఎగిరి గంతులేసింటాడు, అమ్మయ్యా నేను తప్పించుకున్నాను, ఐఎమ్ ఎస్కేప్, ఇంకా నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, ఇదిగో ఈ భారీ సద్వందలు తెంచేసుకున్నాను నేను అని చెప్పి అలా అలా ముందుకు వెళ్ళిపోతా ఉంటే టక్కన రోమ సైనికులు పట్టేశారు. ఈ రోమ సైనికులు పట్టేసినప్పుడు ఇంకా చూడండి అతని పరిస్థితి ఎలా ఉంటుందో, అయిపోయింది నా బతుకు, అయిపోయింది ఇంకా నేను పెట్టుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి, ఇంకా నేను ఎవరిని కలవలేను, ఎవరిని చూడలేను. కనీసం ఆ ఫిలోమోని వింటున్నప్పుడు బానిసగా ఉన్నప్పుడన్నా నాకు ఒక 4 మెతుకులు దొరుకుతూ ఉన్నాయి, ఇప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆడో తీసుకెళ్ళిపోతారు, జైల్లో పడేస్తారు, నా బతుకు ఎలా ఉంటుందో, నా బతుకు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ప్రాక్టికల్గా సిచ్యువేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు తీసుకొని వచ్చారు, రోమాచారసాలలో పడేశారు, జైల్లో పడేసిన రోజు కూడా ఎందుకు నా బతుకు ఇలా అయిపోయింది ప్రభువా, అక్కడున్నంతకాలం బానిసత్వం, ఇక్కడున్నప్పుడు ఖైదీగా, ఇంతేనా నా బతుకు, అసలు నిజంగా దేవుడైనవాడు నువ్వు ఉన్నావా, ఉంటే ఎందుకు మా బతుకులు ఎందుకు ఇలా ఉన్నాయి, నువ్వు దేవుడైనవాడు ఉంటే మాకెందుకు ఈ కష్టాలు ఇలా ఉంటాయి అని అనుకున్నాడేమో ఒనేసిమో, నాకు తెలియదు. కానీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవుడు ఆ చెరసాలకి కష్టానికి ఇబ్బందికి ఉద్దేశపూర్వకముగానే నడిపించాడు, బికాజ్ హీ హ్యాస్ ఎ ప్లాన్. ఆయనకు అక్కడ ప్రణాళిక ఉంది. ఇతడేమనుకుంటాడు సహజంగా ఇప్పుడు ఈ సమయంలో, దేవుడికి కూడా మా పట్ల కనికరం లేదు, దేవుడికి కూడా మా పట్ల జాలి లేదు, బట్ God is thinking about him. దేవుడు అతని గురించి చింతిస్తున్నాడు, దేవుడు అతని గురించి విచారం చేస్తున్నాడు, అతడు రక్షించబడాలని, అతడు బాగుపడాలని, అతడు క్షేమంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే చెరసాలకు నడిపించాడు. ఈ విషయం ఒనేసిముకు తెలియదు. చెరసాల అనగానే కష్టం, సమస్య అని అనుకుంటున్నాడు, కానీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. క్రీస్తునందు ప్రేమించబడ్డారు. ఇప్పుడు అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత అనుకోని రీతిగా దేవుని ప్రణాళిక ప్రకారం పౌలు ఏ గదిలో అయితే బంధించబడ్డాడో తీసుకొచ్చి అదే గదిలో పడేశారు. అప్పుడు మాటలు గలడం మనకు తెలిసిందే కదా, పౌలు ఎక్కడున్నా కానీ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్న తత్వంతో పనిచేసేటువంటి వాడని. సో కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, ఒనేసిముకు సువార్తను ప్రకటించాడు, ఒనేసిము రక్షించబడ్డాడు. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఒనేసిము రక్షించబడిన తర్వాత తన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడేమనుకుంటాడు, ప్రభువా నీకెంత వందనాలు, నన్ను రోమ సైనికులు బంధించినప్పుడు, చెరసాలను తీసుకొచ్చి పడేస్తున్నప్పుడు అంత అయిపోయింది అనుకున్నాను, నీకు నా పట్ల ప్రేమ లేదు అనుకున్నాను, నువ్వు కఠినాత్ముడు అనుకున్నాను, నీకు జాలి లేదు, దయ లేదు అనుకున్నాను, నా బతుకు జీవితకాలం ఇంతేనా అని అనుకున్నా, కానీ నువ్వే నన్ను అరెస్ట్ కాకుండా ఉంటే, నేనే చెరసాలకు రాకుండా ఉంటే, రక్షకుడు వేరే నిన్ను తెలుసుకునేవాడిని కాను ప్రభువా, క్రీస్తున్న కీర్తనకారుడు అంటున్నాడు, శ్రమనుంది ఇండుట నాకు మేలాయను. నేను కూడా ఈరోజు స్టేట్మెంట్ చెప్పగలను, నా జీవితంలో దాదాపు 8 సంవత్సరాలు నేను మరణ పడకకుండా ప్రయాణం చేశాను. 8 సంవత్సరాల్లో 80% నేను హాస్పిటల్స్లో బతికాను, కేవలం 20% మాత్రం ఇంట్లో బతికాను నేను. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఈ అనారోగ్యం, ఎందుకు నా జీవితంలో ఈ జబ్బు అనుమతించబడింది, ఏమీ తినలేను, ఏమీ తాగలేను, కూర్చోలేను, పండుకోలేను, కాలేజీకి వెళ్ళలేను, చదువు ఆగిపోయింది, ఒక అస్థిపంజరంలాగా తయారైపోయాను, తల్లిదండ్రులకి భారమైపోయాను, అందరికీ కష్టమైపోయాను, ఏమర్థం కానీ అయోమయ పరిస్థితి. ఎందుకు 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 కొన్ని 100 సార్లు ఈ ప్రశ్న, నేనే కాదు ఎవరికి ఏ కష్టం వచ్చినా నాకే ఎందుకు ప్రభువా, మాకే ఎందుకు ప్రభువా అని 100 సార్లు మనం ప్రశ్నలు అడుగుతుంటాం. క్రీస్తునందు ప్రభువైన బిడ్డలారా, నాకే ఎందుకు, కానీ గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్. ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఇప్పుడు నేను అంటున్నాను ప్రభువా, ఆ రోజు శ్రమ నొందిండుట నాకు మేలాయను. ఆ రోజు ఆ శ్రమే రాకపోతే, ఆ కష్టమే రాకపోతే నీ దగ్గరకు వచ్చిండేవాడిని కాదు నేను, మోకరించుండేవాడిని కాదు నేను, రక్షించబడి ఉండేవాడిని కాదు. సో నేను నశించిపోకుండా నేను బాగుపడడం కోసం మీరు ఆ శ్రమ అనుమతించారే, కానీ మీరు నన్ను విడిచిపెట్టలేదు ప్రభా, మీరు నన్ను మరిచిపోలేదు ప్రభా అని ఈరోజు నేను దేవునికి స్తుతి చెల్లించుకుంటున్నాను. కాబట్టి క్రీస్తు నందు ప్రందమిటారు. ఇంకా ఆ రోజు ఓనేసిమ సంతోషం నేను అనుకుంటాను, ఆ ఊరి పొలిమేరను దాటినప్పుడు కలిగిన సంతోషము కంటే ఇప్పుడు మరింత సంతోషముగా ఎగిరి గంతులు వేసాడు. ఇప్పుడు పౌలు మొత్తం మ్యాటర్ కనుక్కున్నాడు. ఏంటి సంగతి అంటే, విషయం చెప్పాడు, సార్ నేను ఇట్లా దొంగతనం చేశాను సార్ వచ్చేసాను. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, అయితే నువ్వు ఫిలోమోనికి రుణపడి ఉన్నావు సార్. అంటే ఇప్పుడు ఏంటి, ఆ డబ్బులు నేను తిరిగి ఇచ్చేయాలా, నా దగ్గర లేవు సార్, ఉన్నదంతా ఖర్చు పెట్టేశాను, పోయి నేనేమన్నా డబ్బులు మళ్ళీ కూడబెట్టుకోవడానికి ఏం చేయాలి, నాకన్నా ఉద్యోగం ఉందా, ఇంకేమీ లేదు సార్, లేదు, దాని గురించి భయపడద్దు, బట్ నువ్వు తిరిగి ఓనే నువ్వు ఫిలోమోని దగ్గరకు వెళ్ళాలి, నువ్వు ఫిలోమోని దగ్గరికి వెళ్ళి అతని క్షమాపణ కోరి నువ్వు అతనితో ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్ మీరు భలే ఓల్ సార్, ఆయన మా యజమానుడు సార్, నేను బానిసరు సార్, తప్పించుకొని వచ్చేసాను సార్, నేను మరలా దొరికితే ఇంకేమన్నా ఉంది సార్ పరిస్థితి, నేను మరలా ఎవరన్నా ఎంత మూర్ఖుడైనా మరలా తిరిగి బానిసత్వంలోకి వెళ్తాడు సార్, మీరేం సార్ మీరు బలవాళ్ళు అడచెప్తారు. లేదు లేదు, మనము ఎవ్వరికి రుణపడి ఉండడానికి లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ విషయములో తప్ప ఇక దేని విషయంలోనూ ఎవ్వరికి అచ్చి ఉండకూడదు. ప్రేమ విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా నువ్వు ఎవ్వరికి అచ్చి ఉండకూడదు. అది 100,000 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ, 1 రూపాయి కానీ. కొన్నిసార్లు మనం అనుకుంటున్నాం, ఆ 10 రూపాయలు కదా ఏం తిరిగి వస్తామలే. నో, ఇఫ్ యు ఆర్ ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడు అయితే ఆలోచించాయి నువ్వు ఎవరికి ఎంత ఇవ్వవలసి ఉన్నది. ఈవెన్ రూపాయి ఇవ్వాల్సి ఉన్నా కానీ తిరిగి వెళ్ళి ఆ రూపాయి కూడా ఇచ్చేసాయి. రూపాయే కదా సార్, నో, రూపాయి కూడా తిరిగి వెళ్ళి వాళ్ళకి నమ్మకంగా సంతోషంగా తిరిగి ఇవ్వు. దట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ, అది మెచ్యూరిటీ కలిగినటువంటి క్రిస్టియానిటీ, ఆధ్యాత్మిక పరిపక్వత చెందినటువంటి క్రైస్తవుని మాదిరి అలా ఉంటుంది. ఒక షాప్లో క్రయ విక్రయాలు చేయడానికి వెళ్ళావు, నువ్వు 100 రూపాయలు పెట్టావు, 50 రూపాయలు వస్తువులు కొన్నావు, ఆ వ్యక్తికి తిరిగి 50 రూపాయలు ఇవ్వాలి, బై మిస్టేక్ అతను మళ్ళీ తిరిగి అదే 100 రూపాయలు నుంచి చేసుకున్నట్టుగా ఇచ్చాడు. నువ్వేమనుకున్నావు, అబ్బా పిచ్చోడు, చూసుకోవాలా, చూసుకోకుండా నాది నాకే ఇచ్చాడు, బా ఈరోజు లైఫ్ ఈరోజు జాక్పాట్ అని నువ్వు అనుకుంటున్నావు. బట్ నీకు తెలియని విషయం ఏంటి తెలుసా, వాడు తెలిసి ఇచ్చాడు లేదో పక్కన పెట్టేసే. బట్ నీకు తెలియని విషయం ఏంటంటే, అక్కడ గాడ్ ఈస్ టెస్టింగ్ యూ, దేవుడు నీ విశ్వాసాన్ని నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తున్నాడు. మర్చిపోవద్దు, దేవుడు నీ విశ్వాసాన్ని నీ నమ్మకత్వాన్ని పరీక్షిస్తున్నాడు. మర్చిపోవద్దు, గో బ్యాక్ అండ్ రిటర్న్ ఇట్ బ్యాక్. అది ఈవెన్ 10 రోజుల తర్వాత అయినా, ఒకవేళ వాడు చిల్లర లేదని చెప్పి, సరే సార్ నువ్వు 2 రూపాయలు ఇవ్వాలి, 10 రూపాయలు ఇచ్చేసారు చిల్లర లేదని చెప్పి నీకు వీలైతే మరలా ఇంకొకసారి కలిసినప్పుడు, బ్రదర్ లాస్ట్ టైం నీకు 2 రూపాయలు నేను ఇవ్వాల్సి ఉన్నది బ్రదర్, 2 రూపాయలు తీసుకోండి సార్. 2 రూపాయలు ఏముందిలే సార్. లేదు లేదు బ్రదర్, ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను 2 రూపాయలు తీసుకున్నా కానీ దొంగతనం చేసినట్లే, ఇచ్చేసేయండి. నేను రక్షించబడక మునుపు చాలా సందర్భాల్లో, అంటే మేము సహజంగా బిట్టరగుంట్లో పుట్టి పెరిగిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఏ రైల్వే ట్రైన్స్ అని మనయారా అన్నట్టుంటుంది, ట్రైన్స్ అన్ని మనయారా, మనం టికెట్ కొనాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ పేరెంట్స్ రైల్వే ఎంప్లాయీసే, ఈవెన్ మా ఫాదర్ కూడా రైల్వే ఎంప్లాయీ, మాకు పాస్ ఉంటుంది. సో కొంచెం పాస్ పెట్టుకొని తిరిగేది వేరు, పాస్ లేనప్పుడు కూడా టికెట్లు ఎవరు కొండరు. అది ఏమంటే ఒక నమస్తే పెట్టి సార్ పెట్టకండి సార్ అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఈ లెక్కన ఎంతగా మేము రైల్వే దగ్గర దొంగతనం చేసాము తెలుసా, రైల్వే దగ్గర నుంచి ఎంత దొంగతనం చేసాము. తర్వాత ప్రభువుని తెలుసుకున్న తర్వాత అనవసరంగా లేకపోయినప్పటికీ కూడా ఆ టికెట్స్ కొని బెట్టకుంటే నెల టికెట్ కొని దాన్ని చించేసి వెళ్ళిపోయేవాడిని. ఎందుకని నేను రుణపడి ఉండకూడదు, నేను చెల్లించాల్సింది వెనక్కి చెల్లించేసేయాలి, వెనక్కి చెల్లించేసేయాలి. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ విషయంలో తప్ప ఇక ఏ విషయంలో కూడా అచ్చి ఉండద్దు అని పౌలు చెప్తున్నాడు. అందుకోసమే ఒనేసిము యు గో బ్యాక్, నువ్వు తిరిగి నీ యజమాని దగ్గరకు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి అతనికి క్షమాపణ చెప్పి అతనితో సమాధానపడు. సరబత నన్ను అంగీకరిస్తాడా, ఏం భయపడదు, అతడు నిన్ను అంగీకరించినట్లుగా నేను ఒక ఉత్తరాన్ని రాసి నీకు పంపిస్తాను, నీ చేత పంపిస్తాను. ఈ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ఫిలోమోను చేతికి ఇవ్వు. ఫిలోమోను మీద అంత నమ్మకం చూడండి. ఎందుకు ఫిలోమోను మీద అంత నమ్మకం అంటే, ఫిలోమోను గురించి మాట్లాడతాడు అతడు, నాకు ప్రియుడు, నాకు ప్రియుడు, నా జత పనివాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, పౌలు ఈవెన్ ఫిలోమోనును కూడా ప్రభు కొరకు సంపాదించుకున్నాడు. సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఫిలోమోను పౌలుకి అత్యంత ప్రియుడయ్యాడు, క్లోజెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు, జత పనివాడు, నాతో కలిసి పనిచేస్తా ఉన్నాడు, నాతో కలిసి సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతున్నాడు. కాబట్టి సువార్త సత్యమేం చెప్తుంది, సువార్త సత్యమేం చెప్తుందంటే నీ ఎడల అపరాధములు చేసిన వారిని క్షమించుమని చెప్తుంది. కాబట్టి అతడు సువార్త పనిలో పాలిభాగస్తుడు అయి ఉన్నాడు. కాబట్టి సువార్త సత్యం అతనికి అర్థమై ఉంటుంది. కాబట్టి సువార్త సత్యమును ఖచ్చితంగా అతడు అనుసరిస్తాడని నాకు నమ్మకం ఉంది. కాబట్టి అతడు నిన్ను క్షమిస్తాడు. ఎందుకని, క్షమించకపోతే క్షమించబడం కదా. కాబట్టి ఫిలోమోనిని క్షమించకపోతే అతనికి కూడా క్షమాపణ దొరకదు, అతనికి సువార్త సత్యం తెలుసు. కాబట్టి హీ విల్ ఫర్ గివ్ యూ, డోంట్ వరీ, ఐ విల్ గివ్ యూ రిటర్న్ లెటర్, లెటర్ ఎలా ఇస్తాను, నువ్వు వెళ్ళి అతనికి ఇవ్వు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగాయంటే క్రీస్తు శకం 61 నుంచి 63 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. క్రీస్తు శకం 61 నుంచి 63 మధ్య కాలంలో, ఈ సమయంలో పౌలు రోమాల చెరసాలలో ఖైదీగా బంధించబడినప్పుడు మరి ఫిలోమోనికి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు, ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. నేను కేవలం ఈరోజు నేను పరిచయ మాటల్లో నుంచే మీ ముందు కొన్ని విషయాలు నేను తీసుకొని వస్తా ఉన్నాను, వాటిలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలను కూడా ప్రభు మన ముందుకు తీసుకొని వస్తా ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఒనేసిము ద్వారా ఈ పత్రికను పౌలు పంపిస్తా ఉన్నాడు. ఈ గ్రంథాన్ని, సో మీకు సందర్భం అర్థమైంది అనుకుంటున్నాను, గ్రంథకర్త పౌలు. సో గ్రంథాన్ని, ఆ పత్రికను పొందుకున్న వ్యక్తి ఫిలోమోను. తర్వాత కాలం వచ్చేసి క్రీస్తు 61 నుంచి 63 సంవత్సరాల మధ్య కాలంలో. ఇదే సమయంలోను కొలసీ పత్రిక కూడా పత్రిక రాసి, ఇదే కొలసీ పత్రికను మరి పొనసిము మరియు తుకికు వీళ్ళిద్దరి చేత మరి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఫిలోమోను పత్రికకి కొలిసి పత్రికకి చాలా దగ్గర సందర్భాలు, పదాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కలిసి ఒకేసారి ఒకే సందర్భంలో రాయబడినట్లుగా మనకు బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మనము ఫిలోమోను పత్రికను, ఈ గ్రంథాన్ని ఒకరు మనం విభజించుకోవాలనుకుంటే చాలా సింపుల్. ఎందుకు సింపుల్ అని అంటే, ఫిలోమోను పత్రిక అనేది ఒకే ఒక అధ్యాయం, మొత్తం 25 వచనాలు ఉన్నాయి. 25 వచనాలు, ఈ 25 వచనాలు ఒకరు మనం డివైడ్ చేసుకోవాలంటే, గ్రంథ విభజన చేసుకోవాలంటే ఇలా డివైడ్ చేసుకోవచ్చు. 1 నుంచి 3 వచనాలు అభినందనలు. సో పౌలనే కాదు, ఎవరు పత్రిక రాసినా, ఎవరికి రాసినా ముందుగా అందులో ఏముంటాయి, గ్రీటింగ్స్ ఉంటాయి. సో ఆ విధంగా పౌలు కూడా ప్రతి పత్రికలో కూడా ఆయన అభినందనలను తెలియచేస్తూ, గ్రీటింగ్స్ తెలియచేస్తూ ప్రతి సంఘానికి కూడా పత్రిక రాశాడు. అదే అభినందనలు మనం ఇక్కడ 1 నుంచి 3 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4 నుంచి 7 వచనాల వరకు భాగంలో ఫిలోమోను యొక్క విశ్వాసం, ప్రేమలను బట్టి కృతజ్ఞతలు చెల్లించడం, ఈ సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఫిలోమోనుకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, ఫిలోమోనుకున్నటువంటి ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు పౌలు. ఇది 4 నుంచి 7 వచనాలు ఉన్నటువంటి భాగంలో మనం చూస్తాం. ఆ తర్వాత 8 నుంచి 28 వచనాలు, 28 నుంచి 20 వచనాలు ఈ భాగంలో ఒనేసీము విషయంలో పౌలు యొక్క విన్నపాన్ని చూస్తాం. ఒనేసీము విషయంలో పౌలు యొక్క విన్నపాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత 21 నుంచి 22 వచనాలు ఉన్నటువంటి భాగంలో వారిని, అంటే ఫిలోమోనుని, కొలసీలున్న ఆ సంఘమును, వారిని దర్శించాలన్న తన ప్రణాళికను, నిరీక్షణను పౌలు వ్యక్తపరుస్తాడు, వ్యక్తపరచడాన్ని చూస్తాం. వారిని దర్శించాలన్న తన ప్రణాళిక, ఆ నిరీక్షను వ్యక్తపరచడాన్ని 21 నుంచి 22 వచనాల వరకు మనం చూస్తాం. తర్వాత చివరిగా 23 నుంచి 25 వచనాల్లో ముగింపు శుభాకాంక్షలను చూస్తాం. ముగింపు శుభాకాంక్షలు, అభివందనాలు, ఫిలోమోను విశ్వాసం ప్రేమను బట్టి కృతజ్ఞతలు, ఒనేసీము విషయంలో పౌలు విన్నపం, వారిని దర్శించాలన్న తన ప్రణాళిక, నిరీక్షణ, తర్వాత ముగింపు శుభాకాంక్షలు. సో 5 భాగాలుగా మనం విభజించుకుంటే ఇదిగో ఫిలోమోను పత్రికను మనం అర్థం చేసుకోవడానికి మనకు సులభంగా ఉంటుంది. ఉదాహరణకి ప్రస్తుతానికి మనం జస్ట్ 1 నుంచి 3 వచనాల వరకు మనం చూద్దాం. 1 నుంచి 3 వచనాల వరకు శుభములు, అభినందనలు. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పీయకును, తోటి యోధుడైన అర్కిప్పునకును, నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఇక్కడ పౌలు తను తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే ఒక ఖైదీగా పరిచయం చేసుకుంటున్నాడు. ఒక ఖైదీగా తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. దాదాపు పౌలు రాసినటువంటి పత్రికల్లో 7 పత్రికలలో తను తాను అపోస్తలుడుగా పరిచయం చేసుకున్నాడు. 7 పత్రికల్లో తను తాను అపోస్తలుగా పరిచయం చేసుకున్నాడు. 2 పత్రికల్లో ఏ విధమైన బిరుదు పేర్కొనకుండానే తను తాను పరిచయం చేసుకున్నాడు. 3 పత్రికల్లో క్రీస్తు దాసుడను అని పరిచయం చేసుకున్నాడు. కానీ ఈ పత్రికలో ప్రత్యేకంగా నేను క్రీస్తు యేసు ఖైదీని, ప్రిజనర్ ఫర్ క్రైస్ట్ అంటే క్రీస్తు నిమిత్తము ఖైదీ చేయబడినటువంటి వానిని అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇంతకీ పౌలు ఖైదీ ఎందుకయ్యాడు? పౌలు చేసిన నేరం ఏంటి? పౌలు చేసిన నేరం ఒక్కటే, ప్రభు చెప్పమన్నది చెప్పాడు, సువార్తను ప్రకటించాడు, మంచిని ప్రకటించాడు. కానీ అది లోకానికి నచ్చలేదు. లోకానికి నచ్చలేదు కాబట్టి తన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పడేసింది. ఇప్పుడు సహజంగా బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఏమనుకుంటారంటే ఏమో ఏం తప్పు చేశాడో ఆయన, ఆయన ఏం నేరం చేశాడో, ఏం తప్పు చేయకపోతే ఎందుకు జైల్లో పడేస్తారు? కానీ పౌలుకు తెలుసు అతడు దేని నిమిత్తము చెరసాల్లో ఖైదీగా బంధించబడ్డాడు. ఇందాక ఒక సేవకుడి విషయం నేను ఇంతకు మీతో షేర్ చేసుకున్నాను. వయసులో చాలా చిన్నవాడు. ఇక్కడ విశ్వాసులు, నేనున్న ప్రాంతంలో ప్రత్యేకంగా, ఒక 15 మంది ఉన్నారనుకోండి, అది పెద్ద సంఘం తెలుసా? 1-20 మంది ఉన్నారా? వావ్, అట్స్ మెగా చర్చ్. మనకు అక్కడ 2000 మంది ఉంటే మెగా చర్చ్. మనకు ఒక 100 మంది, 500 మంది ఉంటే పెద్ద చర్చ్, పెద్ద సంఘం. నేనున్న చోట 15 మంది ఉంటే పెద్ద సంఘం, అది 20 మంది ఉంటే పెద్ద సంఘం. ప్లస్ వీళ్ళందరికీ ట్రైబల్సే, వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ లేదు, కనీసం వాళ్ళ హక్కులేంటి వాళ్ళకి తెలియదు. మరి ఇలాంటి సందర్భంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి అతన్ని బ్లేమ్ చేసి, అతని మీద కేసు పెట్టి తీసుకెళ్లి ఇప్పుడు అతన్ని జరసాల్లో బంధించేస్తే, దెన్ హూ ఈజ్ సపోర్ట్ ఫర్ హిమ్? ఆయనకి ఇప్పుడు సపోర్ట్గా నిలబడేది ఎవరు? వాళ్ళ విశ్వాసులు ఎవరొచ్చి మాట్లాడతారు? అన్ఎడ్యుకేటర్స్ కదా, ట్రైబల్స్ కదా. ట్రైబల్స్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ బానిసలు బతుకులు కదా వాళ్ళవి. ఎవరు వచ్చి ప్రతని పక్షాన్ని మాట్లాడతారు? కనీసం ఈ ఆర్ఎస్ఎస్ దెబ్బకు భయపడి, నాకు తెలీదు, కనీసం ఆ విశ్వాసులు వెళ్ళి ఆ తల్లిని ఆదరిస్తున్నారో లేదో, ధైర్యపరుస్తు లేదులే అమ్మా, మేము ప్రార్థన చేస్తాం, దేవుడు సాయం చేసి విడిపిస్తా అని మా పదాలన్నా చెప్తున్నారో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ అలా చెప్తూ ఉంటే, పలకరిస్తూ ఉంటే, కనీసం ఆ భార్యని ఈ కష్టకాల సమయంలో సంతోషం. నాకు కేవలం భాష తెలియక నేను వెళ్ళలేకపోతా ఉన్నాను, కానీ నాకైతే ఆశ ఉంది, ప్రశ్న ఉంది, వెళ్ళి కనీసం అక్కడ కలిసి వాళ్ళ పరిస్థితులు ఏంటో కనుక్కొని మనం ఏం చేయగలమో, చిన్న సహాయాన్ని వాళ్ళకి చేయగలిగితే ఈ కష్టకాల సమయంలో బాగుంటుందేమో అన్న తృష్ణ, ఆశ ఉంది. చూస్తాను, ప్రభు చిత్తం అయితే, ప్రభు ఏదైనా ఒకళ్ళ ద్వారం తెరిస్తే వెళ్ళడానికి ధైర్యంగా వెళ్తాను. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుడు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేయండి, ఆ సహోదరుని కొరకు, ఇంటి దగ్గర భయంతో ఉన్నటువంటి ఆ సహోదరి కొరకు, భయంతో ఉన్నటువంటి సహోదరి కొరకు, ఈ పరిస్థితులు బట్టి సంఘం చల్లా చెదరైపోకుండా, ఈ పరిస్థితులు బట్టి సంఘం చల్లా చెదరైపోకుండా, చెదిరిపోకుండా ఆ సంఘ విశ్వాసాలను కూడా స్థిరముగా నిలబడినట్లు ప్రార్థన చేయండి. సంవత్సరం రోజు అతను జైల్లో ఉన్నాడంటే కుటుంబ పరిస్థితులు తీవ్రతరమైపోతాయి. వాస్తవానికి ఇక్కడ సంఘ సేవకులకి శాలరీస్ ఉండవు, కానుకలు ఉండవు. లిటరల్గా చెప్తున్నాను, నేను దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి, ఏ రోజు ఎక్కడికి వెళ్ళినా ఒక్క రూపాయి కానుక ఇవ్వడం నేను చూడలేదు, తీసుకోలేదు. వీళ్ళకి అలవాటు లేదు, తెలియదు. మరి అలాంటిది మరి ఇప్పుడు ఆ సేవకుడు జైల్లో ఉంటే ఆ కుటుంబం ఎలా పోషించబడుతుంది? సో ప్రాక్టికల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, ప్రాక్టికల్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. సో ప్లీజ్ డూ రిమెంబర్ దామ్ ఇన్ యువర్ ప్రేయర్ సిన్సియర్లీ. వాళ్ళ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సో కాబట్టి క్రీస్తు నందు ప్రేమిలారా జ్ఞాపకం చేసుకోండి. సో ఖైదీగా పౌలు తను తాను పరిచయం చేసుకుంటున్నాడు. తర్వాత సహోదరుడైన తిమోతియును, పౌలు రాసిన చాలా పత్రికల్లో పౌలు పేరు పక్కనే తిమోతి పేరు కూడా మనకు కనబడుతుంది. తిమోతి పేరు కూడా అంటే పౌలు చాలా సందర్భాల్లో ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రతి సందర్భంలో తిమోతి కూడా పౌలుతో పాటే ఉన్నాడు. పౌలు చెరసాల్లో బంధించినప్పుడు పౌలుతో పాటు చెరసాల్లో బంధించబడ్డాడు. సో మా ప్రియుడగు జత పనివాడునైన ఫిలోమోన్ని తన జత పనివాడుగా పరిచయం చేసుకుంటున్నాడు. కానీ అర్కిప్పుని తోటి యోధుడైన నాతో పాటు యుద్ధరంగంలో పాల్గొన్నవంటే సువార్త ప్రకటించడం అంటే ఇక్కడ యుద్ధ రంగంతో సమానమే. నిజం చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతవరకు సువార్త ప్రకటించడం చాలా ఈజీ అని అనుకున్నాం. సువార్త ప్రకటించడం చాలా ఈజీ, రండి సువార్తకి వెళ్ళిపోదాం అని చెప్పి 10 మందిని అవనసులు తీసుకొని వెళ్ళిపోయి రోడ్లలో నిలబడి కరపత్రికలు పనిచేసి ఒక మైక్ పెట్టేసి మైకుల్లో సువార్త చెప్పేశాం, చాలాసార్లు చేసాం. అది దట్ ఈజీ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నో ఛాన్స్, అలాంటి అవకాశమే లేదు. ఇక్కడ బయటకు వెళ్ళి బహిరంగంగా కరపత్రికలు ఇవ్వడానికి లేదు, బయటకు వెళ్ళి బహిరంగంగా మైక్ పెట్టి సువార్త ప్రకటించడానికి లేదు. నేను దినాన ఒక భూస్థాపన కార్యక్రమంకి నేను జస్ట్ వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యాను, మా విశ్వాసి. సో అక్కడ పాస్టర్ గారు మైక్ పెట్టుకొని చెప్తా ఉంటే నేను దాన్ని చూసి అబ్బా ఇట్లా మైక్ పెట్టుకొని చెప్పి ఎన్ని రోజులైందో, మనకి ఇలాంటి అవకాశం ఇక్కడికి ఎప్పుడూ రాదేమో. రాదు, 4:30 చీకటి పడిపోతుంది, 4:30 అందరు ఎల్లలోకి వెళ్ళిపోతారు, ఒక్కరు బయటకు రారు. నువ్వు మైక్ పెట్టావంటే ఇంకా పెద్ద క్రైమే అది, తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సో అలాంటి అవకాశం లేదు. ఇక్కడ మాస్ ఎవాంజలిజానికి ఏమాత్రం ఛాన్స్ లేదు. ఓపిగ్గా కూర్చోవడం, చిన్నగా ఒక్కొక్కరిని పరిచయం చేసుకోవడం, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళ మీద నమ్మకం కుదిరినప్పుడు వాళ్ళకి సువార్తను ప్రకటించడం. అక్కడ ఒక సంఘం కట్టాలంటే చాలా సులభం. ఒక ఇద్దరు విశ్వాసుల కుటుంబాలను ఎన్నుకొని వెళ్ళిపోయి ఆ ఇద్దరు విశ్వాసుల కుటుంబాల్లో ఒక 2 ఆదివారాలు ప్రార్థన పెట్టేస్తే ఒక సంఘం ప్రారంభించబడిపోయినట్టే. అది చూసి 2-3 వచ్చేస్తారు, అయిపోయింది. ఉత్తర భారతదేశం అలా కాదు, క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. సో జత పనివాడైనటువంటి ఫిలోమోను, నాతో కలిసి తోడి యోధుడైనటువంటి అర్కిప్ప, ఇక్కడ మనకు అప్పియా అనే పేరు కనబడుతుంది. ఖచ్చితంగా ఈమె ఫిలోమోనుకు భార్య అనేది మనకు అర్థమవుతుంది. బైబిల్ పండితులు కూడా ఇదే విషయాన్ని మరి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అర్కిప్పను చాలామంది బహుశా ఫిలోమోను కుమారుడై ఉంటాడేమో అని అనుకుంటూ ఉంటారు, బట్ అది కూడా వాస్తవంగా తెలీదు. ఎందుకనంటే పౌలు చెప్పినటువంటి పరిచయ మాటలను బట్టి హీ మే బీ ద చర్చ్ లీడర్, లేకపోతే ఆ సంఘ నాయకుడు అయి ఉండవచ్చు, ఆ సంఘానికి కాపరై ఉండవచ్చు, ఆ సంఘాల ఎవాంజలిస్ట్ అయి ఉండవచ్చు. తనతో పాటు మరి జత పనివాడిగా పరిచయలో అతడు పాలిభాగస్తులు అవుతున్నాడు. కాబట్టి బహుశా అతడు ఆ ఫిలిప్ కొలసి సంఘానికి నాయకుడు అయి ఉండవచ్చు అనేటువంటిది బైబుల్ పండితుల యొక్క అభిప్రాయం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం ఇక్కడ కొంతమంది పేర్లు చూస్తున్నాం. ఒకటి తిమోతి, తర్వాత అప్పియ ఆమె అతని భార్య, తర్వాత అర్కిప్ప, తర్వాత నీ ఇంటి ఉన్న సంఘమంతటికి కూడా శుభములను తెలియచేస్తా ఉన్నాడు. సో శుభం తెలియజేస్తూ, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానమును మీకు కలుగునుగాక అంటున్నాడు. క్రీస్తునందు ప్రభు దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృప సమాధానములు మనకు అత్యంత ప్రాముఖ్యమైనటువంటివి. నిజముగా దేవుని కృపే లేకపోతే మనం ఎవ్వరము కూడా క్షమించబడటానికి అర్హులము కాదు. ఇంతకుముందు కూడా మీకు జ్ఞాపకం చేశాను, అర్హత కలిగిన వాడిని ఎవరైనా క్షమిస్తారు, కానీ అర్హత లేని వాడిని కూడా క్షమించగలిగిందే కృప. ఈ లెక్కను తీసుకుంటే మనం ఎవ్వరం కూడా క్షమించబడ్డానికి అర్హులం కాదు. బట్ అయినప్పటికీ ఇంకా దేవుని సన్నిధిలో మనం కొనసాగుతున్నామంటే, ఇంకా మనం సజీవముగా ఉన్నామనంటే, అది కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టే కానీ, నీ భక్తిని బట్టి కానీ, నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ నీతిని బట్టి కానే కాదు, కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టే. సమాధానం అనే పదము ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో. దేవునికి మానవునికి మధ్యలో ఈ సమాధాన సువార్త లేకపోతే ఏంటి పరిస్థితి? దేవునికి మానవునికి మధ్యలో ఈ సమాధాన సువార్తను తీసుకొని వచ్చినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సమాధానకర్త. దేవునికి మానవునికి మధ్యలో ఉన్నటువంటి ఈ ఎడబాటుని, దాన్ని తొలగించి ఇద్దరి మధ్యలో సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. ఇదే పౌలు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఇదిగో, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండు, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండు. ఇదే పౌలు కల్తీయులకు రాసిన పత్రికలు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునితో సమాధాన పడుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని అంటున్నాడు. సో దేవునితో సమాధానం కలిగి ఉండాలి, మన ఇరుగు పొరుగు వారితో కూడా మనం సమాధానం కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఏంటో తెలుసా? ఇదిగో, నీ ఇరుగు పొరుగు వారితో సమాధానముగా లేకపోతే నువ్వు దేవునితో కూడా సమాధానంగా లేనట్లే లెక్క. తన కంటికి కనబడుతున్నటువంటి సహోదరుని ప్రేమించినటువంటి వాడు, తన కంటికి కనబడినటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది అబద్ధమని యోహాను తెలియజేస్తా ఉన్నాడు. సో నీ కంటికి కనబడుతున్నటువంటి నీ సహోదరునితోనూ సమాధానం లేకుండా, అతనితో సమాధాన పడకుండా నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉన్నానంటే అది అబద్ధం, అది కుదరదు. ఎందుకని? నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉన్నావు అనంటే ఖచ్చితముగా ఆ సమాధాన సువార్త నీకేం చెప్తుందంటే, ఇదిగో ప్రతి ఒక్కరితో మత్తయి సువార్త ప్రభువు అదే అంటాడు, సమాధానం పడుటకు త్వరపడము, క్విక్లీ రన్నవే అంటున్నాడు. జాగ్రత్త గమనించాడు, సమాధాన పడ్డానికంటే త్వరపడాలంట, పరుగులెత్తాలి. నీకు ఎవరితోనే సమాధానం లేదా? ఎవరితోనే నువ్వు మాట్లాడడం లేదా? ఆ వ్యక్తులు నీతో మాట్లాడడం లేదా? ఎన్ని రోజుల నుంచి? వారం రోజుల నుంచా? నెల రోజుల నుంచా? సంవత్సరం రోజుల నుంచా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిగెత్తు. ఎవరు పరిగెత్తాలి? నువ్వు పరిగెత్తాలి. దేనికోసం పరిగెత్తాలి? సమాధానం కొరకు పరిగెత్తాలి. ఎవరి దగ్గరికి? నీతో ఎవరైతే మాట్లాడడం లేదు. ఇప్పుడు అర్థమైందా? అందుకోసమే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చేస్తున్నా, ఇట్ ఈస్ ఈజీ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫాలో జీసస్ యాజ్ ఎ డిసైపుల్. శిష్యుడిగా ఏసైని వెంబడించడం చాలా కష్టం, కానీ ఏసైకి కావాల్సింది శిష్యులే. ఏసైకి కావాల్సింది శిష్యుడే. శిష్యులు కావాలి ఏసైకి. మరి నువ్వు శిష్యుడిగా ఉండాలి అని అనుకున్నట్లయితే, నువ్వు శిష్యుడిగా ఉండాలి అనుకున్నట్లయితే, శిష్యుడు అంటే ద వన్ హూ రినౌన్స్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని వదులుకోగలిగిన వాడు, వదిలిపెట్టగలిగిన వాడు. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను? సమాధాన పట్టుకు పరిగెత్తమన్నాను. ఇప్పుడు సమాధాన పడడానికి, పరిగెత్తడానికి నువ్వు ఏం వదులుకోవాలి? నీ అహాన్ని వదులుకోవాలి. గతంలో వాళ్ళని ఎడల చేసిన అపరాధములను వదలాలి, వాటిని మర్చిపోవాలి, వాటిని విడిచిపెట్టాలి. వాటిని మర్చిపోకుండా, వాటిని విడిచిపెట్టకుండా నువ్వు వెళ్ళి సమాధాన పడలేవు. నువ్వు సమాధాన పడకపోతే నీకు దేవునితో సమాధానం ఉండదు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా. సాధ్యమైనంత వరకు అంటే, ఇప్పుడు నీ ఉంగరం, నీ గోల్డ్ ఉంగరం ఒక బయలో పడిపోయింది, ఏం చేస్తావు నువ్వు? మరి బయలో పడిపోయింది వదిలేస్తావా? లేదు కదా. ఒక బురదలో పడిపోయింది వదిలేస్తావా? బురదలో పడిపోయిందిలే అని అది విలువ లేని వస్తువు అయితే వదిలేస్తావు. ఒక రోల్డ్ గోల్డ్ అనుకో, డూప్లికేట్ అనుకో, వదిలేస్తావు. అది అది ఒరిజినల్ గోల్డ్ అనుకో, ఏం చేస్తావు? సాధ్యమైనంత వరకు, హౌ మచ్ యూ కెన్ ట్రై, ఎంతవరకు నువ్వు ప్రయత్నం చేయగలవో అంతవరకు ప్రయత్నం చేస్తావు. అది ఒకటోసారి కానీ, రెండోసారి కానీ, మూడోసారి కానీ, నీకు ఓపికన్నంత వరకు ప్రయత్నం చేసి ఇంకా చివరికి అప్పటికి రిజల్ట్ లేకపోతే అప్పుడు విడిచిపెట్టావు. కానీ అప్పుడు దాకా విడిచిపెట్టావు, ఎందుకంటే అది గోల్డ్, అది విలువైనటువంటిది. మరి దేవునితో నీ సహవాసం, దేవునితో నీ సమాధానం గోల్డ్ కంటే విలువైనది కాదా? డైమండ్ కంటే విలువైనది కాదా? మరి దేవునితో నువ్వు ఆ సమాధానాన్ని కలిగి ఉండాలంటే నీ పొరుగు వానితో కూడా సమాధాన పడడం కోసం సాధ్యమైనంత వరకు నువ్వు ఎంతవరకు ప్రయత్నం చేయగలవు, అంతవరకు. ఎంతవరకు ప్రయత్నం చేయగలవు అంటే ఎందుకు ఈ మాట ఉపయోగించబడిందో తెలుసా? ఇప్పుడు నువ్వు వెళ్ళి సరేలే బ్రదర్, సారీ బ్రదర్, మాట్లాడేసుకుందాం బ్రదర్ అంటే ఆ వ్యక్తిని వచ్చేస్తాడు అనుకున్నావా? వెన్నే రాడు. ఇప్పుడు నువ్వు నీకే నువ్వు తగ్గించుకొని నువ్వు వెళ్ళి సరేలే బ్రదర్, ప్రైజ్ లో బ్రదర్ పలకరించావు అనుకో, వాళ్ళు మూతి దిప్పుకొని వెళ్ళిపోయారనుకుందాం. అప్పుడు నువ్వు ఏమనిపిస్తుంది? నీకేమనుకుంటావు నువ్వు? చూడు ఎంత పొగరో, నాకే నేను వచ్చి మాట్లాడితే మాట్లాడకుండా వెళ్ళిపోయా, మాకేం అవసరం?
అలాంటప్పుడు మాకేం అవసరం, ఎందుకు మాట్లాడాలి? పోసపోయింది, మాట్లాడుతుంది మాకేమన్నా నష్టమా? జాగ్రత్త గమనించండి, అదే చెప్తున్నా నేను. అది రోల్డ్ గోల్డ్ అయితే అలా వదిలేసుకుంటాం, కానీ ఒరిజినల్ గోల్డ్ అయితే అలా వదిలేసుకోం కదా. సో ఇప్పుడు నువ్వు అలా మాట్లాడడానికి లేదు, ఆ పోతే మాట్లాడబోతే మాకేమైనా నష్టమా, మాకేమైనా మొదట కదా, ఏం పర్ అందానికి నీకు ఛాన్స్ లేదు. ఎందుకని? నువ్వు ఆమెను పొందుకుంటున్నావు లేదా విషయం పక్కన పెట్టే, బట్ ఆమెతో సమాధానం లేకుండా నీకు దేవునితో సమాధానం రాదు. సో ఇప్పుడు నువ్వు ఆమెను సంపాదించుకోవడం దేని కొరకు? ప్రభువు కొరకు. ఏమి చేసినను ప్రభువు నిమిత్తము చేయడి. ప్రభువుతో నీకు సమాధానం కావాలంటే ఇక్కడ నీ వరకు నువ్వు సాధ్యమైనంత వరకు నువ్వు ప్రయత్నం చేయి. సో ఇక్కడ నువ్వు ప్రయత్నం చేయాలంటే నీ అహాన్ని చంపుకోవాలి, నువ్వు ప్రయాసపడాలి, నువ్వు కష్టపడాలి. క్రీస్తు నందు ప్రేమ దేవుడారా, నేను ముగిస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. నేను కేవలము ఈరోజు ఫిలోమోను పత్రిక నుంచి పరిచయ మాటలు నీకు జ్ఞాపకం చేశాను. మొదటి మూడు వచనాలు శుభములు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం నాలుగో వచనం నుంచి మనం కిందకి మెడిటేట్ చేసుకుంటా వద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్షుల వరకు అప్పగిస్తూ ఉన్నాను.